నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. కార్తీక మాసంలో 4వ రోజు కార్యక్రమంలో ఒకప్పుడు అడుగు పెట్టేశాం మనం. చూస్తూ ఉండగా కార్తీక మాసం 4వ రోజు వచ్చింది, చతుర్థిది. ఈరోజు లేచేటప్పుడే గణపతికి నమస్కారం చేసుకుంటూ లేవండి. జయ శ్రీ మహాగణాధిపతయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయ నమః అనుకోండి, లేదా జయ గణేశ గణేశ అనుకుంటూ లేవండి. ఈ చతుర్థి నాడు కార్తీక మాసంలో గణేశ నామస్మరణతో లేచిన వాడికి ఆ రోజంతా ఏ విఘ్నము ఉండదు. ఆ తర్వాత యథాప్రకారంగా కార్తీక స్నానం చేయండి. నేను అనుదినము ఎందుకు చెబుతున్నానంటే, నదులు ఉన్నవాళ్ళు నదులలో చెయ్యండి, నదీ తీరంలో ఉన్నవాళ్ళు, లేదా కాలవలో చెరువులో ఉంటే వాటిల్లో స్నానం చేయండి. ఏమీ లేకపోతే ఇంట్లో ఉన్న నీటిని గంగా జలముగా లేక నదీ జలముగా సంభావించి దానితో పవిత్రంగా స్నానం చేయండి. ఆ తరువాత మీ సంప్రదాయాలను బట్టి విభూతి కానీ ఊర్ధ్వపుండ్రాలు కానీ ధరించండి. ధరించి హాయిగా భక్తి శ్రద్ధలతోటి ఏదో ఒక ఆలయానికి వెళ్ళండి, శివాలయానికో విష్ణు ఆలయానికో. 4వ రోజు చవితి నాడు గుడిలో ఉండే అర్చకునికి లేక మీ కుల పురోహితునికి బెల్లము ఆవు నెయ్యి ఈ రెండింటిలో ఏదో ఒకటి దానం చేయండి, లేకపోతే రెండూ కలిపి దానం చేయండి. బెల్లము ఆవు నెయ్యి 4వ రోజు దానం చేసేవాడికి రోగాల నుంచి విముక్తి కలుగుతుంది, సత్సంతానము కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే, నెయ్యి అంటే ఆవు నెయ్యి మాత్రమే దానం చెయ్యాలి, గోఘృతమనే చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మహిషీ ఘృతమని అనలేదు. ఈ రోజట అంటే 4వ రోజు శివాలయములో కానీ విష్ణువాలయంలో కానీ 108 ప్రదక్షిణలు చేసిన వాడు మహాపుణ్యాత్ముడు అవుతాడు. నక్తము అనే పేరుతో ఈ నెల్లాళ్ళు ఉపవాస దీక్ష వహించిన వారు స్నానానంతరం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా, సూర్యాస్తమయం అయ్యాక ఆలయానికి వెళ్ళి హాయిగా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తర్వాత నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తే దానికి నక్తము అని పేరు. నక్తం అంటే రాత్రి. నక్షత్ర దర్శనానంతర భోజనానికి ఏమని పేరు? నక్తం. ఇలా నెల్లాళ్ళు చేసేవాళ్ళు మహాయోగులు. అన్ని రోజులు చేయలేకపోయినా ఇలా ఒక్కొక్క రోజైనా చేయండి, వారి వారి వీలుని బట్టి. అశ్విని నక్షత్రం వాళ్ళు, మూలా నక్షత్రం వాళ్ళు, విశాఖ నక్షత్రం వాళ్ళు, శతభిషన్ నక్షత్రం వాళ్ళు, అనురాధ నక్షత్రం వాళ్ళు కార్తీక మాసంలో చతుర్థి నాడు నక్తం అనే పేరుతో ఉపవాసం ఉండి ఈశ్వర దర్శనం చేసుకుంటే అటువంటి వారికి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి, టక్కన దోషాలన్నీ పటాపంచలేకపోతే శుభాలు కలుగుతాయి. మాకు సత్సంతానము కావాలి అనుకున్న వాళ్ళు చతుర్థి నాడు చవితి నాడు ఆవు నేతితో శివుణ్ణి అభిషేకించాలి. అయ్యా మాకు పిల్లలు లేరు, ఆ పిల్లలు కలగాలంటే అది కూడా సత్సంతానం కలగాలంటే ఏం చెయ్యాలి అని ఎవరికైనా అనుమానం వస్తే దానికి ఒక సులభోపాయం చెబుతాను. కార్తీక మాసంలో చవితి నాడు 12:30 శివాలయానికి వెళ్ళండి, ఆవు నేతితో దీపం వెలిగించండి, ఆవు నేతితో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. నైవేద్యంగా బెల్లము కానీ బెల్లముతో తయారు చేసినటువంటి పదార్థాలు కానీ నైవేద్యం పెట్టండి. ఆ ప్రసాదం సూర్యాస్తమయం అయ్యాక నక్షత్ర దర్శనానంతరం స్వీకరించండి. ఇలా చేసిన వాడికి కూడా సత్సంతానం కలుగుతుంది. ఇక్కడ ఒక అద్భుతమైన గాథ, పురాణ గాథ ఒకటి ఉన్నది. కార్తీక మాసంలో కార్తీక పురాణంలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలో ఒక అద్భుతమైన గాథ ఉన్నది. పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకి అరిందముడని పేరు. ఆయనకి పెళ్ళై 16 అయింది, పిల్లలు పుట్టలేదు. దాంతో ఆయన గజగజలాడిపోయాడు. సంతానం లేకపోవడం ఎంత దురదృష్టం! నాది మహాసామ్రాజ్యం, పాంచాల దేశం అంటే మాటల మహాపరాక్రమం కలిగినటువంటి వీరులకి నిలయం, ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి ఒక ఉత్తరాధికారి లేడు, నాకు ఒక వారసుడు లేడు, నా తర్వాత రాజయ్యేవాడు లేకుండా అయిపోయాడు. పోనీ వారసుడు లేకపోవటం రాజ్యానికి ఇబ్బంది అయినా నాకంటూ వ్యక్తిగతమైన ఒక ఇబ్బంది ఒకటి ఉన్నది. కొడుకు అంటూ ఉంటే వాడు చచ్చిన తర్వాత నాకు పిండ ప్రదానం చేస్తాడు, పున్నామ నరకం వంటి నరకాల నుంచి విముక్తి కలగజేస్తాడు. కొడుకు వల్లే కదా తండ్రికి కీర్తి వస్తుంది, అయినా పిల్లలు లేకపోతే ఆ వంశం నాశనం కాదా అని బాధపడి కులగురువైనటువంటి వశిష్ఠుడి సలహా ప్రకారంగా శివపంచాక్షరి మంత్రాన్ని స్వీకరించి ఆయన పరమ పవిత్రమైన సింధు నదీ తీరానికి వెళ్ళి ఆ నదీ తీరంలో కూర్చుని తపస్సు చేయటం మొదలెట్టాడు. ఒక మాసం పాటు ఏకధాటిన కఠోర తపస్సు చేశాడు ఆయన. ఎంతలో ఆయన అదృష్టం బాగుండి అక్కడికి నారద మహర్షి వేయించేశాడు. నారదుడు వచ్చి, నాయన పాంచాల రాజా అరిందమ నీవు ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. అయ్యో సంతానం లేదండి, అందుకే కులగురు వశిష్ఠులు వారు చెప్పారు ఆయన మాట ప్రకారంగా తపస్సు చేస్తున్నానంటే ఆయన చిరునవ్వు నవ్వి, నీ కులగురు వశిష్ఠుడి సలహా ప్రకారమే నేను ఇక్కడికి వచ్చాను, నీకు సంతానం కలిగే యోగం పట్టింది, నేను చెప్పినట్టు చేస్తావా అన్నట్ట, చేస్తాను చెప్పండి అన్నాడు. కార్తీక మాసం వస్తున్నది మరికొద్ది రోజుల్లో, ఆ రోజుల్లో నాలుగో రోజు పొద్దుటే తలారా స్నానం చెయ్యి, నదిలో సింధు నదిలో స్నానం చేయి, ఆయనకి దగ్గరలో సింధు నది ఉందిలేండి. అందువల్ల ఆయన తెల్లవారుజామున లేచి అందులో స్నానం చేయమన్నాడు. సింధు నదిలో స్నానం చేసి ఆ తర్వాత విభూతి రేఖలు పెట్టుకో, శివాలయానికి వెళ్ళు, ఆవునేతితో అక్కడ దీపారాధన చెయ్యి, శివుణ్ణి ఆవునేతితో అభిషేకించు, మహన్యాసపూర్వకంగా కానీ లేదా నమక చమకాలతో కానీ శివాభిషేకం చెయ్యి, అద్భుతంగా శివాభిషేకం చెయ్యి. శివాభిషేకం చేసిన తర్వాత ఇంత ప్రెసరు ఆ నెయ్యిని ప్రసాదంగా స్వీకరించు. ఆ రోజు మళ్ళీ సూర్యాస్తమయ సమయంలో తెల్లని పువ్వులతో శివుణ్ణి పూజించు. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి. చవితి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చెయ్యాలి, అది కార్తీక స్నానం. రెండవది ఏమిటి, శివాలయానికి వెళ్ళాలి, ఆవునేతితో అక్కడ దీపం వెలిగించాలి, ఆ తర్వాత ఆవునేతితో ఈశ్వరుడికి అభిషేకం చెయ్యాలి. అభిషేకం చెయ్యగా వచ్చిన ఆవు నెయ్యి కొంచెం తీర్థంగా పుచ్చుకోవాలి. మళ్ళీ సాయంత్రం స్నానము చేసి అదే శివాలయానికి వెళ్ళు. తెల్లని పువ్వులతో అంటే మల్లె పువ్వులు, సన్నజాజులు, నందివర్ధనముల వంటి తెల్లని పుష్పాలతో, శ్వేత పుష్పములతో ఈశ్వరుణ్ణి పూజించు. సాయంత్రం వేళ సూర్యుడు అస్తమించిన తర్వాత పూజ అయిపోయాక ఆ పూజకి సాయంకాలం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు చేస్తున్న పూజకి ప్రదోష పూజ అని పేరు. ప్రదోషకాలంలో శివుడిని పూజించే ఫలితం చాలా ఎక్కువ. ఆ పూజ అయ్యాక ఏం చేస్తావు, ఆవు నెయ్యి స్వయంపాకము, ఒక దీపం వెలిగించి ఆ దీపము కుందితో సహితంగా ఒక మంచి పండితుడైన బ్రాహ్మడికి దానం చేసి, ఏమేమి దానం చేయాలి, స్వయంపాకం, ఆవు నెయ్యి, ఆవు నెయ్యి వెలిగించగా ఉన్నటువంటి ప్రమిద, పూర్వం బంగారంతో వెండితో కూడా ప్రమిదలు తయారు చేసేవారు. దారిద్ర్యంతో ఉన్నవాళ్ళు, కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు లేకపోతే ఒకవేళ వెండి కుందులు, బంగారపు కుందులు, లేకపోతే మట్టితో తయారు చేసిన ప్రమిదయైనా పర్వాలేదు. కాకపోతే దారిద్ర్యంతో ఉన్నవాళ్ళకి అది విత్తశాఠ్యం నకారయ్యత్తని శాస్త్రం చెబుతున్నది, పిసిని గుట్టుతనం చూపించకూడదు. మన దగ్గర డబ్బుండి కూడా పర్వాలేదులే మట్టి ప్రమిద ఇవ్వచ్చని పద్మాకర్ గారు చెప్పారని పిసిని గొట్టుతనం వహించి, లోభత్వం వహించి మట్టి ప్రమిదని దానం చేయకూడదు. సహజంగా దీనిని ఆయా ఆలయాలలో ఉన్నటువంటి అర్చకులకో లేక మంచి పురోహితులకో కాస్త చదువుకున్న పండితులకో గురువులకో ఎవరో ఒకరికి దానం చేయాలి, పుచ్చుకునే వాళ్ళకి. ఎప్పుడు చేయాలి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చవితి నాడు పగలయ్యాక మళ్ళీ సాయంకాలం శివుడికి యథాశక్తిగా తెల్ల పువ్వులతో పూజ చేశాక అప్పుడు దానం చేయాలి. ఈ పగలంతా ఓపిక ఉన్నవాడు పూర్తిగా ఉపవాసం ఉండాలి, ఓపిక లేనివాడు ఏదో కొంచెం లఘువుగా ఫలహారం స్వీకరించి ఉపవాసం ఉండాలి. సాయంకాలం ఈ స్వయంపాకము, ఆవు నెయ్యి పోసినటువంటి ఒక మంచి బంగారమో వెండో లేక మట్టితో తయారు చేసిన ప్రమిదయో ఒక పండితుడికి దానం చేయాలి. దానం చేసి ఆయన కాళ్ళకి నమస్కరించి ఆయన ద్వారా అక్షతలు తీసుకుని నెత్తి మీద వేయించుకోండి. ఆయనకి అక్షతలు ఇవ్వండి, ఆయన వేస్తారు, ఆయన ఆశీర్వదించమనండి. ఏమని, సత్సంతాన ప్రాప్తి రస్తో అని ఆశీర్వదించమంటే వారు ఆశీర్వదిస్తారు, ఆ ఆశీర్వచనం తక్షణం ఫలిస్తుంది. ఇది చెయ్యమని నారదుడు చెప్పగానే పాంచాల రాజు గారు వెంటనే ఎప్పుడు వస్తుందా కార్తీక మాసం అని ఎదురు చూశాడు. ఆయన అదృష్టం కార్తీక మాసం వచ్చింది, ప్రొద్దుటే లేచాడు, భక్తితో తలారా స్నానం చేశాడు. నారదుడు చెప్పినట్టే ఆవునేతితో దీపారాధన చేశాడు, ఆవునేతితో అభిషేకం చేశాడు, కొంచెం ప్రసాదం తీసుకున్నాడు, మళ్ళీ సాయంకాలం దాకా ఉపవాసం ఉన్నాడు, సాయంకాలం నాడు వెళ్ళాడు శివాలయానికి, శివుణ్ణి తెల్లని పువ్వులతో పూజించాడు, స్వయంపాకం, ఒక దీపము, యథాశక్తిగా దక్షిణ, ఇవి ఒక మహానుభావుడైనటువంటి అర్చకుడికి దానమిచ్చాడు. ఆవు నెయ్యి స్వయంపాకం, ఆవు నెయ్యి పోసి వెలిగించినటువంటి దీపం. ఆయన అదృష్టం ఏంటంటే అర్చకుడు ఎవరో తెలిసిన ఆ సమయంలో దేవశర్మ అని పేరు కలిగిన ఒక మహానుభావుడు ఆయన. ఆయన పరాశరుడు శిష్యుడు, అంతటి పండితుడికి దానం చేశాడు. ఆయన సత్సంతాన ప్రాప్తిరుస్తు అన్నట్ట. అనగానే ఈయన కర్మగాలి, ఏమండి ఇంత పూజ చేశాను కదా, దీపారాధన చేశాను, దీపదానం చేశాను, స్వయంపాకం ఇచ్చాను, ఆవుని ఇచ్చాను, మీరు దీవించారు, నిజంగా ఈ దానం చేయటం వల్ల, పూజలు చేయటం వల్ల, ఉపవాసం వల్ల ఫలితం వస్తుందంటారా? మీరేదో సత్సంతాన ప్రాప్తిరుస్తూ అంటే మీ నోటి మాట నిజమైపోతుందా, మానవుల మాటలు నిజమవుతాయా అన్నట్ట. ఎంత పిచ్చి మాటలండి ఇవి! మనం కష్టపడి బోల్ డబ్బులు ఖర్చు పెట్టుకుని అర్చనలు చేస్తున్నావా, దానం చేస్తున్నావా, ఇన్ని చేసిన తర్వాత తుస్సు మాట ఏమిటి చివరిలో కొసమెరుపులాగా? మనకి నమ్మకం ఉండాలి. మనమేం పాపాత్ములం క్రూరులం కాము, ఆయన పాపం నిజంగా భక్తుడే కదా, తపస్సు చేసిన వాడే కదా. నమ్మకం ఒక్క పెసర సడలింది, ఎందుకో ఓ పొరపాటు మాట వచ్చిందనమాట. దాంతో పుచ్చుకున్న దేవశర్మ ఏమన్నాడో తెలుసా, శాస్త్రములను పురాణములను గురువులను కఠోరమైన విశ్వాసంతో నమ్మాలి, నువ్వు నమ్మకుండా ఆశీర్వచనం ఫలిస్తుందా, ఇంతటి మానవుల ఆశీర్వచనాలకు శక్తి ఉంటుందా, ఈ పూజలకు ఫలితం ఉంటుందా, దీనివల్ల సంతానం కలుగుతుందా అని అవిశ్వాసంతో ప్రశ్నించావు. దానివల్ల నీకు సంతానం కలుగుతుంది, కానీ ఆ పిల్లవాడు కొరగాని వాడు అవుతాడు, పాపాత్ముడు అవుతాడని శపించాడు. దాంతో పాంచాలరాజు గొల్లును గోలబెట్టి కాళ్ళ మీద పడి, ఏదో పొరపాటున అలా వచ్చిందండి, నా నోటి శని వల్ల అలా అన్నాను, నన్ను క్షమించండి అంటే, నీ కుర్రాడు దుర్మరణం పాలవుతాడు, దుర్మరణం పాలైనా వాడికి నరకం రాకుండా స్వర్గం వస్తుంది అని దీవించాట. ఉన్నంతల సుఖం, నీ కొడుకు నరకాల పాలైతే నీకు నరకం వస్తుంది, ఆ నరకం రాకుండా మాత్రం వాడికి స్వర్గం వచ్చే యోగం వస్తుంది అని దీవించాడు. కొంతలో కొంత నయ్యవది. అందువల్ల మనం ఎప్పుడూ కూడా ఇలాంటి వ్రతాలు చేస్తున్నప్పుడు, దానవులు చేస్తున్నప్పుడు, నిజంగా దీనివల్ల ఫలితం వస్తుందా, పద్మాకర్ గారు చెప్పింది నిజమేనా అని అనుకున్నామా, అవిశ్వాసం చూపించామా, ఈ వ్రతాల వల్ల ఏ ఫలితం ఉండదు. మొత్తం మీద పాంచాలరాజు గారికి దేవన ఫలించింది, శాపము ఫలించింది. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు, చాలా అందంగా ఉండేవాడు, వాడికి శత్రుజిత్ అని పేరు పెట్టాడు అరిందమ మహారాజు. కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు, కానీ శాపం వల్ల చిన్నప్పటి నుంచి వ్యసనముల పుట్టయిపోయాడు. చదువు మీద ఆసక్తి లేదు, రాజ్యపాలన మీద ఆసక్తి లేదు. చిన్నప్పటి నుంచి జోదం, మద్యపానం, అసత్యాలాడడం, వ్యభిచారం, ఇలాంటి దరిద్రపు లక్షణాలన్నీ వచ్చాయి. ఆ ఊళ్ళో ఓ చక్కని పండితుడు ఒక ఆయన ఉండేవాడు, అందరికీ పాఠాలు చెప్పే ఒక గురువు గారు ఒక ఆయన. ఆ గురువు గారి దగ్గర చదువుకోవడానికి ఈ కుర్రవాణ్ణి పంపించాడు శత్రుజిత్తుని వాళ్ళ నాన్నగారు. ఈ శత్రుజిత్తు గురువు గారి దగ్గర పాఠాలు చదువుకోవడం మానేసి 12 ఏళ్ల వయస్సు నుంచే ఆ గురువుగారి భార్యని వలలో వేసుకున్నాడు. ఆవిడ వికార స్త్రీ. కొంతమంది అంతే, అంత చిన్న వయస్సు నుంచే వ్యభిచారాలు మొదలవుతాయి. గురుపత్ని సంగమం చేయడం మొదలెట్టాడు. ఇది గురువుగారికి ఎక్కడ తెలుస్తుందోనని వీళ్ళిద్దరూ ఏం చేసేవారట, ప్రతిరోజు గురువుగారు సాయంత్రం పూట ఇంచుమించుగా 8 గంటల నుంచి 10 గంటల దాకా పిల్లలకి వేదం నేర్పేవాడు. ఆ నేర్పే సమయంలో ఈ గురువుగారి పత్ని వెంట పెట్టుకుని దగ్గరలో ఉన్న ఒక శివాలయంలోకి వెళ్ళి ఆ శివాలయంలో ఆవిడతోటి కాలక్షేపం చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఈ 2 గంటలు వాళ్ళకి శుభ్రంగా సరిపోయేది. ఆ శివాలయం గురువుగారి గురుకులం పక్కనే ఉండడం వల్ల గురువుగారి పాఠం పూర్తయ్యే సమయానికి హాయిగా వచ్చేవారట. ఈ విధంగా గురుపత్ని సంగమం చేశాడు ఆ పాపాత్ముడు. ఒక రోజున గురువుగారికి ఎందుకో కొంచెం ఒంట్లో బాగాలేక తొందరగా పాఠం ముగించాడు. ఆ సమయంలో పాఠం తొందరగా ముగించి ఇంట్లోకి వస్తే ఇంట్లో భార్య కనపడలా. ఏమే అని భార్యను పిలిస్తే పలకల. ఇంతలో వెనక దారిపు తీసుకుని రాజుగారి కొడుకు తన భార్య లోపలికి రావడం, చట్టాపట్టాలు వేసుకు లోపలికి రావడం గురువుగారు చూశాడు. హాసి దుర్మార్గురాల, శిష్యుడు కొడుకుతో సమానం, వాడితో నువ్వు తిరుగుతున్నావు అనమాట, నేను పట్టించుకోకుండా ఊరుకున్నాను. పోనీ శిష్యుడు దౌర్భాగ్యుడు 12వ ఏట నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు వాడికి 18 ఏళ్ళు వచ్చాయి. 6 సంవత్సరాల కాలం నుంచి గురువు దగ్గర పెరుగుతున్నాడంటే కొడుకుతో సమానం కదా. అంటే 6 ఏళ్లుగా నవయౌవనంలోకి అడుగు పెడుతున్న వీడు ఎన్ని పిచ్చి పనులు చేస్తున్నాడో, వీడికి పాపభీతి లేదు, నీకు పాపభీతి లేదు, నేను మిమ్మల్ని నమ్మి వదిలిపెట్టడం ఎంత పాపం అయ్యింది అనుకున్నాడు ఆయన. దాంతో ఒళ్ళు మండింది, కసి పెరిగింది. వీళ్ళంతం చూడాలనుకున్నాడు. రాజుగారు కొడుకు కనుక పబ్లిక్గా చంపితే ప్రమాదం కదా మరి, అందుకని. అలాగని వాడితో యుద్ధం చేయడానికి కూడా ఆయనకి బలం లేదు. వాడేమో మంచి బలశాలి, వాడు శత్రువులు ఏనుగులు చీల్చి చెండాడే పరాక్రమవంతుడు. ఈయన కేవలం పాఠం చెప్పుకునేటటువంటి పండితుడే కానీ యుద్ధం చేయడం చేత కాదు. అందుకే ఏమెరగనట్టుగా కొత్త కొత్తలాడిపోతున్నా మనసు ఊరుకున్నాడు. ఆ రోజు ఊరుకున్నాడు. మరునాడు ఉదయం యథాప్రకారంగా పిల్లలకు పాఠం చెప్పాడు. ఆ తర్వాత 8 గంటలకి వేదం నేర్పడం మొదలెట్టు కానీ వీళ్ళిద్దరూ యథాప్రకారంగా ఈ శత్రు చిత్తు ఈ పండితుడు గురువుగారి భార్య శివాలయంలో గడిపోయారు. మరే పిల్లలారా, ఈ పూట కూడా నాకు ఎందుకో కడుపు గొడగొడలు అడుతుంది, మీకు పాఠం లేదని పంపేసేవాళ్ళని. వీళ్ళిద్దరూ అలా శివాలయానికి వెళ్ళగానే ఈయన పెద్ద కత్తి ఒకటి తీసుకుని పొదునైన కత్తి వాళ్ళ వెంట వెళ్ళాడు రహస్యంగా. అది కార్తీక మాసం 4వ రోజు చవితి అన్నమాట. శివాలయంలోకి ముందుగా గురుపత్ని శత్రుజిత్తు వెళ్ళారు. ఎందుకో గాని శివాలయం కటిక చీకటిగా ఉంది. రాత్రిపూట అక్కడ ఇప్పటికి వెళ్ళే కరెంటు దీపాలు లేవుగా. పైగా అప్పటికింకా చవితి అవ్వటం వల్ల చంద్రుడు ఇంకా పూర్తిగా నెత్తి మీదకి రాలేదు, కొద్దిగా కూడా వెలుతురు లేదు. శివాలయం కటిక చీకటిగా ఉంది. ఆ లోపలికి చేరారు ఇద్దరును. అప్పుడు అంది గురుపత్ని, ఏవయ్యా శత్రుజిత్తు, ఈ చీకట్లో శృంగారం ఏం బాగుంటుంది, బొత్తిగా దీపం లేదు, అసలు నాకేం కనపట్టలేదు, ఏదన్నా దీపం వెలిగించకూడదా అంది. శివాలయం లోపల ఎవరో ఓ ప్రమిదలో దీపం వెలిగించి వెళ్ళిపోయారు, ఆ దీపాన్ని ఇక్కడికి పట్టుకొచ్చి పెద్ద దీపం చేద్దాంలే అని వీడు ఆ లోపలికి వెళ్ళి ఆ దీపం బయటకు పట్టుకొచ్చాడు. ఆ దీపంలో కొంచెమే నెయ్యి ఉంది, ఆ నెయ్యి క్రమంగా తగ్గిపోతుంది, ఒత్తి కూడా కొండెక్కుతోంది. వెంటనే వీడు ఏం చేశాడు, లోపల ఇంకో పెద్ద మూకుడు ఒకటి ఉంది, ఆ మూకుడు తెచ్చి శివాలయంలో ఉన్న, అప్పట్లో ఏంటంటే ఆలయానికి తలుపులు ఉండేవి కావు, ఆ ఊరవతలు ఉన్నటువంటి ఆలయాలకి ప్రమాదం ఏముంది, పెద్ద నగలవి ఏమి ఉండేవి కావు గనక, పైగా ఆ రోజులు ఇంత దొంగతనాలు లేవు గనక తలుపులు ఉరికాల దగ్గరికి జారేసి వదిలేసేవారట. ఇప్పటికి కూడా అడవుల్లో చాలా చోట్ల గుళ్ళు అలాగే ఉంటాయి, అసలు తలుపులే ఉండవు వాటికి. అందుకే లోపల దీపారాధనకు కావలసినటువంటి నెయ్యి అవి ఉంచేవారు, ఒత్తులు ఉంచేవారు. వీడు అందులోంచి ఆవునెయ్యి పట్టుకొచ్చి ఆ పెద్ద మూకుళ్ళో నిండా పోసాడు ఆవునెయ్యి. ఒత్తి కోసం చూస్తే అక్కడ ఒత్తులు కనపడలే. వెంటనే వాడు కట్టుకున్న పంచిని పర్రుని చింపి ఆ పంచి యొక్క అంచుని నలిపి ఒత్తిగా చేసి అందులో పెట్టాడు. ఆ పక్కన వెలుగుతున్నటువంటి ప్రమిదతోటి ఈ కొత్త ఒత్తిని వెలిగించాడు. గుప్పల పెద్ద దీపం చక్కగా కనపడింది. ఆ కాంతిలో ఇద్దరు హాయిగా, ఏది శివాలయంలో ఈశ్వర సన్నిధానంలో పాపభీతి లేకుండా శృంగార క్రీడలు మొదలుపెట్టారు. ఈ పక్క నుంచి ఇదంతా చూస్తున్నటువంటి గురువుగారు, నేను ఊహించింది నిజమే, ఈ దుర్మార్గులిద్దరూ చెయ్యరాని పనులే చేస్తున్నారు, శివాలయంలో ఇంత పాపం చేస్తారా నీచుల్లారా అని కొత్త కొత్తలాడిపోతూ ఎదురుకుండా వచ్చి వాడితో యుద్ధం చేయలేడు గనక వాళ్ళిద్దరూ మంచి రసక్రీడలో ఉండగా అమాంతంగా కత్తి పట్టుకొచ్చి ఒక్క దెబ్బ వాడి మెడ మీద కొట్టాడు. ఆ శత్రుజిత్తు మెడ మీద వాడు మెడ తెగి కొట్టుకుంటూ ఉండగా ఇంకో దెబ్బ పెళ్ళాన్ని కొట్టాడు. ఇద్దరు ఒక్క దెబ్బకి చచ్చిపోయారు. ఛీ, హత్య కూడా చేశాను చివరికి ఈ భార్య వల్ల, ఈ పాపం నన్ను కట్టి కొడుకుతుంది, నేను రేపటి నుంచి అందరి దగ్గర తలెత్తుకుని నా మొహం ఎలా చూపించి బ్రతకగలుగుతాను, పాఠం ఎలా చెప్పగలుగుతాను, హత్యా పాపంతో నేను ఎలా బతుకుతాను, రేపు ఏదైతే రాజభట్లో నన్ను పట్టుకుంటారు, రాజుగారి కొడుకుని హత్య చేసిన మహాపాపానికి, స్త్రీ హత్య చేసిన పాపానికి నాకు ఉరి శిక్ష వేస్తారు, అంతకంటే నేను చస్తే మంచిది అనుకుని ఆ కత్తితో తనను తానే పొడుచుకుని చచ్చిపోయాడు. తమాషా ఏంటో తెలిసిన, వాడు అలా చచ్చిపోయాడో లేదో, అక్కడికి వెంటనే స్వర్గలోకం నుంచి ఒక విమానం వచ్చింది, ఆ వెనకే నరకలోకం నుంచి ఒక విమానం వచ్చింది. స్వర్గలోకం నుంచి వచ్చిన విమానంలో ఉన్న దూతలు చచ్చిపోయిన రాజుగారి కొడుకుని, చచ్చిపోయిన ఈ గురువుగారి భార్యని, ఇద్దరి యొక్క ప్రాణాలు శరీరంలోంచి బయటకు తీసి అందమైన దివ్య శరీరాలు, దేవతలు ధరించే శరీరాలు, దివ్య శరీరాలు, ఆ దివ్య శరీరాల్లో ప్రవేశపెట్టి విమానం ఎక్కించారు. నరకలోకం నుంచి వచ్చిన నరకభటులు భయంకరమైనటువంటి ఒక నల్లని యాతనా శరీరం తీసుకొచ్చి ఆ శరీరంలోకి ఈ గురువుగారి ఆత్మని ప్రవేశపెట్టారు. ఆయన మెడకి తాడేసి నేల మీద ఈడ్చుకుపోవడం మొదలెట్టారు. అప్పుడు ఈ బ్రాహ్మడు అడిలిపోయి, ఈ గురువుగారు ఏమండి, వ్యభిచారం చేసిన నా భార్య, ఆమెతో పాటు సంగమం చేసిన గురుద్రోహి, గురుపత్రి సంగమం చేసిన నీచాతి నీచుడు ఆ శత్రుజిత్తు, వాళ్ళేమో స్వర్గానికి వెళ్ళడం ఏమిటి విమానంలో, నేనేమో యాతనా శరీరంలో ప్రవేశించి మీతో నరకానికి రావడం ఏమిటి, ఏమిటి కర్మ అంటే, అప్పుడు వాళ్ళు అన్నారు, తెలిసి కానీ తెలియక కానీ కార్తీక మాసంలో 4వ రోజు చీకటి పడ్డాక శివాలయంలో దీపారాధన చేసిన వాడికి అన్ని పాపాలు పోతాయి. తన శృంగార క్రీడ కోసమైనా ఈ రాజుగారి కొడుకు శివాలయంలో ఒక ప్రమిద పెట్టి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించాడు. ఆ దీపం వెలిగించేటప్పుడు వాడు ఏం చేశాడు, దీపానికి ఒత్తి కోసం తన పంచి అనుకున్నట్టు, నిజానికి చీకట్లో పంచి కాకుండా ఆ గురుపత్ని యొక్క చీర చెంగులు ఆగాడు. ఇంతకీ అసలు రహస్యం అక్కడ ఉందన్నమాట. తన పంచి అనుకుని గురుపత్ని యొక్క చీర చెంగులేడ కోసమైనా ఈ రాజుగారి కొడుకు శివాలయంలో ఒక ప్రమిద పెట్టి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించాడు. ఆ దీపం వెలిగించేటప్పుడు వాడు ఏం చేశాడు, దీపానికి ఒత్తి కోసం తన పంచి అనుకున్నట్టు, నిజానికి చీకట్లో పంచి కాకుండా ఆ గురుపత్ని యొక్క చీర చెంగులు ఆగాడు. ఇంతకీ అసలు రహస్యం అక్కడ ఉందన్నమాట. తన పంచనుకుని గురుపత్ని యొక్క చీర చెంగుని చింపి అందులో వేశాడు. అంటే దీపం వెలిగించడానికి చీర చెంగేమో నీ భార్య ఇచ్చింది. గురువుగారి పత్ని సంగమం చేసినప్పటికీ తెలిసి కానీ తెలియక కానీ శివాలయంలో దీపం ఆవు నేతితో వెలిగించాడు వాడు. ఆ పుణ్యం వల్ల వాడి పాపాలన్నీ తొలగిపోయాయి. ఇక నువ్వు దీపం వెలిగించలేదు సరికదా, శివాలయంలో కార్తీక మాసంలో 4వ రోజు శివుడి సన్నిధానంలో ఇద్దరిని హత్య చేశావు, నీకు పాపం వచ్చింది, వాళ్ళకి పుణ్యం వచ్చింది అనగానే అప్పుడు ఆ పైన విమానంలో వెళ్ళిపోతున్నటువంటి రాజుగారు కొడుకు అన్నాడు, అయ్యా నేను నిజానికి మహాపాపాత్ముణ్ణి, కేవలం నా కామక్రీడ కోసమే దీపం వెలిగించాను, ఆ పుణ్యం నాకు వచ్చింది, ఆ శివాలయంలో మమ్మల్ని చంపబట్టి కదా మేము స్వర్గానికి వెడుతున్నాం, లేకపోతే నిజానికి మేము నరకానికి పోయేవాళ్ళం, ఈ పాపం ఇంకా కొంతకాలం చేసి ఉంటే నరకానికి పోయేవాళ్ళం, మా గురువుగారు మమ్మల్ని చంపి మాకు ఉపకారం చేసి స్వర్గానికి పంపాడు, కాబట్టి ఈ దీపం వెలిగించడం వల్ల వచ్చిన పుణ్యంలో కొంత భాగం ఆయనకు కూడా ఇచ్చి గురువుగారిని కూడా స్వర్గానికి పంపించండి అని బతిమాలాడు. నువ్వు ధారపోస్తే అలాగే ఇస్తామన్నారు స్వర్గ కెంకరులు. వెంటనే ఈయన నా ఫలితంలో కొంత మా గురువుగారికి ఇస్తున్నానగానే గురువుగారికి కూడా నరకం నుంచి విముక్తి కలిగి వెంటనే ఆ విమానంలో చేరి ఆయన కూడా స్వర్గానికి పోయాడు. ఈ కథని ఒకనొకప్పుడు జనక మహారాజు గారికి వశిష్ఠుడు చెప్పాడని మీకు చెప్పాను. వశిష్ఠుడు జనకుడికి చెప్పాడు ఈ కార్తీక పురాణం అంతా. చూసావా ఎంత పాపాత్ముడైనా కార్తీక మాసంలో చవితి నాడు చతుర్థి నాడు శివాలయంలో ఆవు నేతితో దీపం వెలిగిస్తే వాడి పాపాలు పోతాయి. మహాపాపాత్ముడు కూడా స్వర్గానికి వెడతాడు, హత్యా పాపాలు కూడా తొలగిపోతాయి. ఇంకా సంతానం కావాలనుకున్న వాడు చతుర్థి నాడు భక్తితో పగలు ఉపవాసం వండి దీపారాధన మొదలైనవి చేసి ఇందాక చెప్పినట్టుగా ఆవు నేతితో శివుణ్ణి అభిషేకించి కొంచెం తీర్థం తీసుకుని ఆ నెయ్యి సాయంత్రం వేళ మళ్ళీ ఈశ్వరుణ్ణి తెల్లని పువ్వులతో పూజించి ఆపై స్వయంపాకం ఆవు నెయ్యి ఆవు నేతి దీపం వీటిని ఎవరైనా ఒక మహానుభావుడికి దానం చేస్తే అటువంటి వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది. ఆ సంతానం వల్ల వాళ్ళకి కీర్తి కలుగుతుంది. పిల్లలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు కదా, వాళ్ళకి ఇదే పిల్లలు పొందడానికి ఉపాయం. ఒకవేళ వార్ధక్యంలో ఉన్నవాడు ఇది చేస్తే పిల్లలు లేకపోయినా వాళ్ళకి విముక్తి వస్తుందండి. పిల్లలు లేకపోవటం వల్ల వచ్చే నష్టం పోయి వార్ధక్యంలో ఉన్నవాడు ఈ దీపదానము మొదలైనవి చేస్తే వారికి ఈ జన్మతోటే విముక్తి వస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో మనం ఏం చేయాలన్నమాట, సూర్యోదయానికి ముందు లేవాలి, తలారా స్నానం చేయాలి, హాయిగా శివాలయానికి వెళ్ళాలి, శివుణ్ణి అవనీతితో అభిషేకించాలి, కొంచెం తీర్థం తీసుకోవాలి, సాయంత్రం మళ్ళీ శివుణ్ణి పూజించాలి, తెల్లని పువ్వులతో దీపారాధన చేయాలి, ఆవునెయ్యి స్వయంపాకం దీపదానం చేస్తే అటువంటి వారికి వంశాభివృద్ధి అవుతుంది లేదా తరిస్తారు. 4వ రోజు ఈ పనులు చేసి అందరూ తరించండి.